ಓಂ ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮಃ. ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಶ್ರೀ ಮಹಾಸರಸ್ವತ್ಯೈ ನಮಃ. ನಮಃ ಶಿವಾಭ್ಯಾಂ ನವಯೌವನಾಭ್ಯಾಂ ಪರಸ್ಪರಾಶ್ಲಿಷ್ಟವಪುರ್ಧರಾಭ್ಯಾಂ ನಗೇಂದ್ರಕನ್ಯಾವೃಷಕೇತನಾಭ್ಯಾಂ ನಮೋ ನಮಃ ಶಂಕರ ಪಾರ್ವತೀಭ್ಯಾಂ. ಆದಿದಂಪತುಲ ಪಾದಪದ್ಮಾಲಕ್ಕೆ ಭಕ್ತಿಶ್ರದ್ಧಲತೋ ನಮಸ್ಕಾರం చేసుకుందాం. ಕಾರ್ತಿಕ ಮಾಸంలో 27వ ದಿವಸంలో ಕಡುಗು ಪೆಟ್ಟಾಂ. ఈ పవిత్ర దినాన్ని కూడా సద్వినియోగం చేసుకోండి. ప్రొద్దుటే లేవండి, అత్యంత భక్తి శ్రద్ధలతో హరినామస్మరణం చేసుకుంటూ కార్తీక స్నానం చేయండి. కార్తీక స్నానానంతరం విభూతి తప్పక ధరించండి. ఈరోజు లవణ దీపదానం చెయ్యాలి అని శాస్త్రం చెబుతున్నది. స్నానం అయ్యాక ఇష్టదేవతారాధన చేసుకుని గుళ్ళోకి వెళ్ళండి. ఈశ్వరుణ్ణి, అమ్మవారిని, హరిస్వరూపమైన ఏదో ఒక ఆకారాన్ని పూజించండి. రాముణ్ణో కృష్ణుడో లేక ఆయనకి సంబంధించిన ఏ అవతారమూర్తిని అయినా సరే పర్వాలేదు, అవతారం ఏదైనా పర్వాలేదు, మొత్తం మీద హరిమూర్తిని కూడా ఆరాధించండి. అనంతరం శరీరం సహకరించి ఓపికంటే ఈ పూట నక్తమనే పేరుతో ఉపవాసం ఉండండి. సహకరించకపోతే లఘువుగా ఆహారం స్వీకరించండి. అంటే తక్కువ ఆహారం స్వీకరించడం కూడా ఉపవాసంతో సమానం. అల్పాహారీ తపోధన అంటున్నది శాస్త్రం. ఆహారము తక్కువగా తీసుకునేవాడు తపోధనుడు, అంటే బాగా తపస్సు చేసిన పుణ్యాత్ముడు అనమాట. తపస్సే ధనంగా కలిగిన వాడు అవుతాడనమాట. నిజంగా తపస్సు కంటే గొప్ప ధనం ఏముంది? ఈ లౌకిక ధనాల కంటే తపోధనం గొప్పది. ఇవన్నీ అయ్యాక సూర్యోదయము నుండి సూర్యుడు అస్తమించే లోపు లవణదీపం వెలిగించటం, లవణదీపాన్ని దానం చేయటం చాలా మంచి ఫలితం ఇస్తుంది. లవణదీప దానం అంటే ఏమిటి, లేక లవణదీపం వెలిగించడం అంటే ఏమిటి? ఒక ఆకు తీసుకోండి, భోజనానికి పనికొచ్చే కుట్టుటాకు కానీ అరిటాకు కానీ ఇలాంటి ఒక ఆకు, దానిలో ఉప్పు పోయండి. ఈ ఉప్పు గురించి ఒక్కొక్కటి ఒక్కో ప్రమాణం చెప్పాయి. కేజీ కానీ కేజీ పావు కానీ అంతగా తక్కువ కాకుండా ఉప్పు తీసుకుంటే మంచిది. శక్తి లేకపోతే ఒక గుప్పుడు ఉప్పేనో వేసుకోండి. ఆ ఉప్పు మీద మన శక్తిని బట్టి మట్టి మూకుడు కానీ లేదా వెండి కానీ బంగారం కానీ ఏదో ఒక దీపం ఉంచాలి. ఉప్పు మీద ఎప్పుడు ఒక ఆకు వేసేయాలండి. ముందు ఆకు మీద మాత్రమే ఈ ప్రమిద పెట్టాలి. దానం చేసే శక్తి లేని వాళ్ళు ఉంటారే, అటువంటి వాళ్ళు మట్టి ప్రమిద పెట్టుకోవచ్చు. శక్తి ఉంటే ఒక వెండియో లేక బంగారమో కుందె పెట్టి అందులో నూనె లేక నెయ్యి పోయాలి. ఏమేమి పనికొస్తాయో చెబుతా వినండి. ఆవు నెయ్యి ఎప్పుడూ శ్రేష్టమే, లేదా నువ్వుల నూనె లేదా అవిసె నూనె, ఇవి పోయండి ఆ ప్రమిదలో. ఆ తర్వాత ఈ దానం చేయడానికి ఒక్క ఒత్తి లేక మూడు ఒత్తులు రెండు పనికొస్తాయి. కొంచెం బలంగా లావుగా ఉన్న ఒక ఒత్తి కానీ లేదా సహజంగా మనం వెలిగించే త్రివర్తి సంయుక్తం అనే శ్లోక ప్రమాణం ప్రకారం మూడు ఒత్తులు కానీ వేసుకోండి. అది వెలిగించండి. దాన్ని ఓ బ్రాహ్మడి చేత తాకించి మీకు తోచిన ఒక అర్హత కలిగినటువంటి వ్యక్తికి, మీకు ఎవరి మీద భక్తి ఉంటే వారికి, ఒక అర్చకునికో పురోహితునికో ఎవరో ఒకరికి దాన్ని దానం చేయండి. ఆ తదనంతరం దానం చేసేటప్పుడు ఇది లవణ దీపం అని పిలువబడుతున్నది, అనగా ఉప్పు మీద పెట్టబడి వెలిగించబడినటువంటి దీపం. ఈ లవణ దీప దానం వల్ల మా పూర్వులు తరించెదరుగాక, భవిష్యత్తులో వంశాభివృద్ధి అవుగాక, మా వంశంలో వాళ్ళ శరీరం నుంచి దుర్వాసన రాకుండా ఉండుగాక, మా వంశం పవిత్రంగా ఉండుగాక అనుకోండి. ఇలా సంకల్పం చెప్పుకు దానం చేయండి. ఇక ఈరోజు చామ, కంద, అరటికాయ ఇటువంటి అరటి లేక దుంపలకు సంబంధించిన దానం చేసుకోవటం మంచిది. బియ్యము, ఉప్పులు, పప్పులు, అరిటాకులు ఇవన్నీ కూడా విస్తరాకుల్లో వేసి లేదా ఒక సంచిలో పెట్టుకుని, అన్నీ పరవక్కర్లా, ఒక సంచిలో పెట్టించేసిన అవతలవాడు పుచ్చుకుంటాడు. కొంతమంది చేదస్తంగా అన్నీ విడివిడిగా చూపించి ఇది ఉప్పండు అని చెప్పక్కర్లా. చెప్పినా చెప్పపోయినా ఆయనకి ఇస్తున్నాం కదా. ఇప్పుడు గుళ్ళోకి వెళ్ళి అవన్నీ పరిచివ్వాలంటే ఎంతో కష్టం, జనం ఉంటారు. అలాంటి చోట సంచిలో అన్నీ ముందే సర్దుకుని, అయ్యా ఇందులో స్వయం పాకం ఉన్నది, విప్రుడివి, బ్రహ్మస్వరూపుడివి, విష్ణుస్వరూపుడివి నీకు ఇస్తున్నావు, నీ చేయండి. దాంతోపాటు ప్రత్యేకంగా అరటి, చామ, కంద ఈ వీటిల్లో ఏదైనా ఒకటి కానీ అన్నీ కానీ ఉండేలా చూసుకుంటే మరీ మంచిది. ఆ మాత్రం మన శక్తిని బట్టి అరటికాయో రెండు అరటికాయలో ఇచ్చుకోలేమా? ఈ రోజుల్లో అంతో ఎంతో శక్తి ఉన్నవాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు. పేదవాళ్ళకి ఎప్పుడు యథాశక్తి చేసుకోమని చాలాసార్లు చెబుతున్నాను. కాబట్టి ఈ చామ మొదలైన దుంపలు దానం చేసుకోండి. దుంప, ఈ అరటి ఇవి వంశాన్ని అభివృద్ధి చేస్తాయి, వంశంలో నీచులు పట్టకుండా చేస్తాయి. ఎప్పుడు దానము చేసినా మనస్ఫూర్తిగా చేయాలని ఎందుకు చెప్తానంటే, శ్రద్ధతో భక్తితో విశ్వాసంతో చేసే దానం వల్ల మాత్రమే ఫలితం ఉంటుంది. శ్రద్ధయాదేయం అంటే శ్రద్ధతో ఇమ్ము, ఇచ్చేది ఏదైనా ఇవ్వదగినది శ్రద్ధతో ఇమ్ము అన్నమాట. అశ్రద్ధయాదేయం అంటే అశ్రద్ధయ అదేయం, శ్రద్ధ లేకుండా ఇవ్వకూడదు. ఇస్తే దానం చేసిన ఫలితం పొందవలసినంత పొందలేం మనం. అందులో ఎప్పుడు కూడా వీలున్నంత వరకు ఎంత శ్రద్ధతో చేస్తే అంత మంచి ఫలితం వస్తుంది. ఏదో మొక్కుబడిగా ఇచ్చానులే తప్పనిసరి పరిస్థితుల్లో అని విసిరితే ఆ దానం కాదు, దానివల్ల రావలసిన ఫలితం రావటంలా. ఈరోజు కూడా యథాశక్తిగా ఆలయాలలో ప్రదక్షిణలు చేయండి, గోవులను పూజించండి, విభూతితో శివుడికి అభిషేకం చేయటం ఎప్పుడు మంచిదే. జలంతో విభూతితో పరమాత్మునికి చేసే అభిషేకం సకల శుభ ఫలితములను ఇస్తుంది. ఈరోజు వినవలసిన కార్తీక పురాణ గాథ ఏమిటో చెప్పుకుందాం. 27వ రోజు ఏం కథ వినాలి? ఇది ఒక అద్భుతమైన గాథ, అరుదైన గాథ. ఈ గాథ వినండి. కొందరు అంబరీష చరిత్రలో చిట్ట చివరిగా అంబరీషుడు మళ్ళీ ఆ దుర్వాసుడికి అన్నం పెట్టిన కథ చెబుతారు, అది కూడా వినొచ్చు. దాంతో సంబంధం లేకుండా ఒక గొప్ప కథ ఉన్నది, అనేక పురాణములు పరిశోధించి మీకు ఇచ్చిన కథ, సౌనకుడిని ఆయన సౌనక సంహితలు అందించిన కథ. అది ఈరోజు అందిస్తాను మీకు. ఇదే అగస్త్య సంహితలో కూడా ఉంటుంది. ఒకప్పుడు మగధ దేశంలో ఒక రైతు కుటుంబం ఉండేది. మగధ అంటే ప్రస్తుతం బీహార్ అని పిలువబడుతున్నది. శివుడి యొక్క విహార స్థలం అది. విహార శబ్దమే క్రమక్రమంగా విహార్, విహార్, బీహార్ అయిపోయిందనమాట. ఎంత గొప్ప ఊరు ఆలోచించండి. ఆ రోజుల్లో మగధ సామ్రాజ్యం అంటే చాలా గొప్పది, బలమైన దేశం. ఈ మగధని కృతయుగంలో మహానుభావులు పరిపాలించారు, త్రేతాయుగంలో కూడా చాలా గొప్పది, ఇక ద్వాపరయుగంలో జరాసంధుడు పరిపాలించాడు దాన్ని. ప్రస్తుతం అది బీహారుగా, పాటలీపుత్రమేమో పాట్నాగా పిలువబడుతుందన్నమాట. అటువంటి ఆ మగధ సామ్రాజ్యంలో ఒక వ్యవసాయ కుటుంబంలో ఓ దంపతులు, రైతు దంపతులు ఉన్నారు. వాళ్ళు చాలా మంచివాళ్ళు. పెళ్ళయి చాలా కాలమైనా పిల్లలు పుట్టలేదు వాళ్ళకి. దానితో వాళ్ళు చాలా దుఃఖం పొందారు. ఒక్క పుత్రుడైనా లేకపోతే వంశం నశించిపోతుందని బెంగపెట్టుకుని దానికోసం కనిపించిన వాళ్ళందరినీ అడిగితే కొంతమంది వారికి కార్తీక మాసంలో శివుడికి భస్మంతో అభిషేకం చేస్తే సంతానం కలుగుతుందని చెప్పారు. ఆయన నమ్మాడు. కార్తీక మాసంలో విభూతితో శివుడికి అభిషేకం చేశాడు. పొరపాటు ఏం జరిగిందంటే, అక్కడ ఈ విభూతి ఎన్నో పర్యాయములు మళ్ళీ అంత పూర్వం అభిషేకానికి వాడిన విభూతిని ఎవరు అమ్మేశారు అతనికి, అది తీసుకొచ్చాడు. పైగా అందులో కలవకూడని కొన్ని వ్యర్థ పదార్థాలు కూడా కలిశాయట. అందుకే విభూతి అభిషేకానికి వాడేటప్పుడు అందులో ప్లాస్టిక్ లేదా గోళ్ళు, తల వెంట్రుకలు, గుడ్డ మొక్కలు ఇలాంటివి లేకుండా చూసుకోవాలి. తల వెంట్రుకలు గోళ్ళు పొరపాటున విభూతులు పడ్డాయి. ఎందుకంటే చాలాసార్లు ఎవరో వాడారు అది. దాంట్లో ఎలాగో తల వెంట్రుకలు చేరిపోతాయి. తల వెంట్రుకలు అనేది ఎలా చేరుతాయని చెబుతూ అన్నంలో చేరట్లు అలా చేరుతాయి. వాటితో అభిషేకం చేయటం వల్ల ఏమైంది? అభిషేక ఫలితము వచ్చింది, దోషము వచ్చింది. అభిషేక ఫలితం వల్ల వాళ్ళ ఆవిడ గర్భవతయింది, కొడుకు పుట్టాడు. కానీ అభిషేకంలో తల వెంట్రుకలు, గోళ్ళు మొదలైనవి ఉండడం వల్ల పుట్టిన కొడుకు దుర్వాసనతో పుట్టాడు. వాడి శరీరం అంతా భయంకరమైన వాసన వచ్చేదన్నమాట. ఈ కోడి పెంటలు ఉన్న చోట చూసారు ఎలా ఉంటుందో అలాంటి వాసన, లేదా కుళ్ళిపోయిన కోడిగుడ్లు వాసన. ఆ డ్రైనేజీ ప్రవహిస్తూ ఉంటే మురిక్కాలో దాని పక్కన ఎలాంటి వాసన వస్తుందో అలాంటి వాసన. పందులను కోసి తినేసి ఆ ఎముకలు భారేస్తుంటారు కొన్ని చోట్ల, అప్పుడప్పుడు ఆ కుళ్ళిపోయిన వాసన ఎలా ఉంటుందో అలాంటి వాసన రావడం మొదలెట్టింది వాడి శరీరం నుంచి. ఎంత దుర్వాసన సాధారణంగా ఎవరి దగ్గర రాదు, వాడి దగ్గర వస్తుంది. దాంతో ఈ రైతు దంపతులు కంగారు పడి వాడికి స్నానాలు చేయించేవారు, నలుగు పెట్టించారు, ఒంటికి సుగంధం పూసేవారు. ఎన్ని రకాల గంధాలు పూసిన ఈ గంధము ఆ కుళ్ళు వాసన కలిపి ఇంకో విచిత్ర వాసన వస్తుందిట. ఆ వాసనకి తట్టుకోలేకపోయారు వాళ్ళు. వాళ్లే కదా, కుర్రాడు తన వాసన తానే తట్టుకోలేకపోయాడు. చుట్టుపక్కల వాళ్ళు అసహ్యించుకుని, బాబోయ్ మీ పిల్లవాడిని మా దగ్గరికి తీసుకురావద్దు, పంపేయండి అనేవారట. దాంతో కుర్రాడికి బెంగే అనిపించింది, తల్లిదండ్రులకి బాధ అనిపించింది. పిల్లవాడిని పాఠశాలకి పంపితే చుట్టుపక్కల పిల్లలు ఆ వాసన తట్టుకోలేక, ఏ అవతల పో అనేవారు వాడిని. గురువులు కూడా వీడికి మేము పాఠం చెప్పలేమండి, ఈ కంపు కొట్టువాడిని మేము భరించలేమన్నారు. దాంతో వాడికి పాఠశాలకు వెళ్ళే అవకాశం పోయేది, ఉద్వాసన చెప్పేశాడు. చదువుకి ఉద్వాసన అయిపోయింది. పాప ఆ కుర్రవాడు, ఆ తల్లిదండ్రులు అంతా మనోవ్యాధి పెట్టుకున్నారు. పిల్లవాడిని వాళ్ళు వదలలేరు, వాడి కంపు భరించలేరు. ఇలా కొంతకాలం సాగింది. అనుకోకుండా ఓసారి అగస్త్య మహర్షి లోపాముద్ర సమేతంగా భూమండలమంతా తీర్థయాత్రలు చేస్తూ 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 అక్కడికి వచ్చాడు. వాళ్ళ అదృష్టం బాగున్నది, అగస్త్యుణ్ణి చూచారు. అందుకని ఈ రైతు దంపతులు కుర్రాడిని వెంట పెట్టుకుని, కుమారుణ్ణి వెంట పెట్టుకుని లోపాముద్ర అగస్త్య దంపతుల దగ్గరికి వెళ్ళి సాష్టాంగదండ ప్రణామం చేశారు. మహాత్మ, అసలు వంశమే ఉండదనుకున్న సమయంలో ఎవరో చెప్పిన మాట విని ఈశ్వరుడికి భస్మాభిషేకం చేశాం. వీడు పుట్టాడు, కానీ ఏం లాభం? వీడి శరీరం అంతా దుర్వాసన వస్తున్నది, నువ్వు కూడా చూసావు కదా ఈ వాసన. ఈ వాసన తొలగి వీడు అందరిలాగా సుఖంగా ఉండాలి. వీడిని అందరూ అసహ్యించుకోకూడదు. మాకున్న మనోవ్యాధి తొలగించి కుర్రవాణ్ణి బాగు చేయనగా ఆయన దివ్య దృష్టితో చూశాడు. అడగకుండా చెప్పకూడదు కాబట్టి ఆయన చెప్పలేదు తప్ప, ఆయన కళ్ళు మూసుకుంటే ఎక్కడ ఏ మూల ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. వాడి పూర్వజన్మ రహస్యం కనిపెట్టి అప్పుడు ఆ రైతు దంపతులతో అగస్త్యుడు ఇలా అన్నాడు, నాయనలారా, వీడు పూర్వజన్మలో చేసిన మహాపాపం ఈ శరీర దుర్వాసన రూపంలో వీణ్ణి ఏడిపిస్తున్నది. మనిషి రోగాలకు మూల కారణమేమిటి? పూర్వజన్మలో చేసిన పాపమే. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే. పూర్వజన్మలో చేసిన మహాపాపం ఈ జన్మలో వ్యాధి రూపంలో బాధిస్తుంది. ఇవాళ మనం పొందే రోగాలన్నీ మన పూర్వజన్మలో మనం చేసిన మహాపాపాలకి ప్రతీకలన్నమాట. ఆ పాపాలు ఈనాడు రోగాల రూపంలో చుట్టూ ముట్టి కట్టి పట్టి పీడిస్తున్నాయి. ఇతడు గడచిన 30 జన్మల క్రితం ఒక పవిత్ర వంశంలో పుట్టాడు. వీళ్ళమ్మా నాన్న చాలా గొప్పవాళ్ళు, కానీ ఈ దౌర్భాగ్యుడే నాస్తికవాది అయి పుట్టాడు. వీడు ఆ జన్మలో చేసిన పాపాలు నోటితో వర్ణించలేం. నాస్తికుడైపోయాడు వీడు. వాడి వంశస్థులు, వాడి తల్లిదండ్రులు అందరూ కూడా కార్తీక మాసం వస్తే పవిత్ర స్నానం చేస్తే ఎందుకు స్నానం అండి, స్నానం చేయటం వల్ల లాభం ఏమిటి, ఏ కప్పలు చేపలు స్నానం చేయటం లేదా అనేవాడు కార్తీక స్నానాన్ని నిరసించేవాడు. వాడి తల్లిదండ్రులు, వాడి సోదరులు బంధువులు కార్తీక మాసంలో ఆవులకి ప్రదక్షిణ చేసి ఆహారం పెడితే వీడు గోవులు పశువులు ఎందుకు ప్రదక్షిణ అనేవాడు. అందరూ శివదీక్ష తీసుకుని శివుని పూజిస్తే ఎందుకండి ఈ దీక్షలు, ఎవడే ఎత్తమన్నాడయ్యా ఈ దీక్షలు అంటూ ఆ దీక్షాపరులను నిరసించేవాడు ఈ దౌర్భాగ్యుడు. అందరూ నవగ్రహాలను పూజిస్తూ ఉంటే ఈ దౌర్భాగ్యుడు నవగ్రహాలను ఎవడు పూజించమన్నాడు వీరు, నవగ్రహాల్లో శక్తి లేదు అంటూ నవగ్రహాలను కూడా నిరసించాడు. దాన ధర్మాలు వద్దన్నాడు. శివుడికి చేసే అభిషేకం వ్యర్థం, అవన్నీ కూడా పాలు నేలపాలైపోతాయి, అది ఎవరికైనా పోయండి అనేవాడు. ఇలా ఒకటి కాదులేండి, చాలా నాస్తికవాదాలు చేశాడు. నాస్తిక్య నాభివాదయత్ అంటోంది నారద పురాణం. అంటే నాస్తికుడికి నమస్కరించకూడదు, నాస్తికులతో తిరగడమే ఒక మహాపాపం. అటువంటిది దౌర్భాగ్యుడు నాస్తికులతో తిరిగి తాను నాస్తికుడై మొత్తం వ్రతములన్నీ నిరసించాడు, వేద మార్గమునకు వ్యతిరేకంగా మాట్లాడాడు. అలా మాట్లాడి మాట్లాడి అనేక పాపములు చేసి చేసి చివరికి కుళ్ళిపోయిన శరీరంతో చచ్చాడు. అంటే చివరి రోజుల్లో వాడికి శరీరం అంతా కుళ్ళిపోయింది, ఒళ్ళంతా పాడైపోయింది, దుర్వాసనతో చచ్చాడు. ఎప్పుడైనా మహాపాపాలు చేస్తే నోరు కుళ్ళిపోయి ఆ నోట్లోంచి పురుగులు వచ్చి పడతాయి, శరీరం కూడా చర్మవ్యాధులకు గురవుతుంది, మహాపాపాలన్నీ కూడా చివరి రోజుల్లో మనిషిని పీడించేస్తాయి. తీసుకుని చచ్చిపోయాడు దుర్మార్గుడు. చివరికి చచ్చి నరకం పాలయ్యాడు, అనేక నరకాలు అనుభవించాడు. ఆ తర్వాత ఎన్నో జన్మలెత్తాడు, 30వ జన్మ ఇది అప్పుడే. అంటే 30 జన్మలుగా ఎన్నెన్ని యాత్రలు పడ్డాడో చూడండి. అలా ఎత్తి 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 ఆనాడు వాడు చేసిన మహాపాపముల వల్ల ఈ జన్మలో మీకు కొడుకై పుట్టాడు. ఒళ్ళంతా ఈ రోగం వచ్చి కంపుగుట్టు శరీరంతో తాను బాధపడుతూ మిమ్మల్ని బాధపడుతున్నాడు. చూశారు? కానీ వీడు ఆ జన్మలో ఒకే ఒక్కసారి తల్లిదండ్రుల పాదపూజ చేశాడు. ఆ పూజ వల్ల పవిత్రులైన మీ వంశంలో పుట్టాడు. తల్లిదండ్రులు పూజించిన పుణ్యం పుణ్యమే, ఆ పుణ్యం వల్ల మీ కొడుకై పుట్టాడు. పాపమేమో శరీర రోగం రూపంలో పీడిస్తున్నది. మీరు కూడా ఒకప్పుడు చిన్న పొరపాటు చేయటం వల్ల ఈ దౌర్భాగ్యుడు మీకు పుట్టాడు. మీరు ఎంతో గొప్పవాళ్ళైనా మీరు చిన్న పొరపాటు చేశారు. ఓసారి ఏదో కారణం చేత ఒక కుర్రాడికి నోట్లోంచి దుర్వాసన వస్తూ ఉంటే చీ దిక్కుమాలిన వాసన అని వాడిని తెగతిట్టేశారు. అసహ్యించుకుని ఒక కుర్రవాడిని తిట్టిన పాపం మీకు ఈ కుర్రవాడి రోగ రూపంలో వచ్చి మిమ్మల్ని బాధిస్తోంది. ఎవరైనా మన కర్మలు మనం అనుభవించక తప్పదు. అనగా, అయితే ఇక మా పిల్లవాడికి రోగం పోయి వాడు బాగుపడే అవకాశం లేదా అని వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుని మళ్ళీ అగస్త్యుడి కాళ్ళు పట్టుకుంటే అప్పుడు అగస్త్యుడు అన్నాడు, అన్నిటికీ ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి, ఈ కుర్రవాడికి కూడా ప్రాయశ్చిత్తం ఉన్నది. ఇప్పుడు వచ్చినది కార్తీక మాసం. ఈ పరమ పవిత్ర కార్తీక మాసంలో ఈ కుర్రవాడి చేత రుద్రుడికి భస్మాభిషేకం చేయిద్దాం. 27వ రోజున శివుడికి, ఇప్పుడు కార్తీక మాసంలో 27వ రోజున శివుడికి భస్మాభిషేకం చేసి అరటికాయలు, చామదుంపలు, కంద మొదలైన వాటిని స్వయం పాకంలో పెట్టి దానం చేయిస్తే ఈ కుర్రవాడి కంపు తప్పక తొలగిపోతుంది అని పలికి ఆ పని తారే దగ్గర నుండి చేయించడానికి సిద్ధపడ్డాడు. కార్తీక మాసంలో 27వ రోజు రాగానే ఈ కుర్రవాడిని పొద్దున్నే లేపి నదికి తీసుకెళ్ళాడు. తానే సంకల్పం చెప్పాడు, మహాపాప పరిహారార్థం పవిత్ర కార్తీక స్నానమహం కరిష్యే అని చెప్పించాడు. ఎప్పుడూ కూడా స్నానం చేసేటప్పుడు శివశివ భవ భవ అంటూ శివుడి నామాలు తలుచుకోవాలి. శివశివేతి శివేతి శివేతి వా భవ భవేతి 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 వా అని పూర్వం అనేవారు అందుకనే. ఇలా శివనామస్మరణం చేయటం వల్ల వాక్కుతో చేసిన పాపాలు, శరీరంతో చేసిన పాపాలు, మనస్సుతో చేసిన పాపాలు తొలగుతాయి. అలా నామస్మరణం చేయించాక వాడిని బుడుంగను ఒలగమన్నట్ట. శరీరం అంతా దుర్వాసన ఉండడం వల్ల వాడు స్నానం చేస్తూ ఉంటే వాడికి ఒక రకమైన చలి కూడా వచ్చేదిట. శరీరం తీవ్రమైన రోగాలతో ఉన్నప్పుడు స్నానం కూడా చేయలేము. ఇప్పుడు మన ఒళ్ళంతా పొడల పొడల కింద రావడం, ఈ దుర్వాసన, ఇదంతా మరి మనం చేసిన మహాపాపాలే. ఆ పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఎంత కష్టమైనా సరే మళ్ళీ కార్తీక స్నానం చేయాలట. ఇక్కడే చాలామంది పొరపాటు చేస్తారు, శరీరం ఇలా ఉంది, దీనివల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది, లేక రోగం వస్తుంది అని కార్తీక స్నానాలు చేయరు. అలా చేయకపోవడం వల్ల మళ్ళీ ఈ పాపం ఇంకా 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 పెరిగి వచ్చే జన్మలో కూడా పట్టి పీడిస్తుంది. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా స్నానం చేయాలి. మరీ కుష్ఠరోగం వచ్చి పళ్ళు లేకపోతే కళ్ళు ఈ వేళ్ళు ఊడిపోతే అప్పుడు చేయలేము. అటువంటిప్పుడు మాత్రం పైపై స్నానం చేయమన్నారు తప్ప శరీరం ఏమాత్రం సహకరించినా కార్తీక స్నానం చేయాలి. కొంతమందికి పాపం కుష్ఠరోగం వల్ల వేళ్ళు ఊడిపోతాయి, ముక్కు తప్పడైపోతుంది, పాపం ఒళ్ళంతా పుళ్ళు అయిపోతాయి. అప్పుడు వాళ్ళు రోజు కార్తీక స్నానం చేయలేరు. అటువంటి వాళ్ళు గంగాజలం అలా జల్లుకున్నా చాలు. కానీ శరీరం సహకరిస్తే తప్పక కార్తీక స్నానం చేయాలి. ఆ స్నానం ఆ కుర్రవాడు చేశాడు, తట్టుకుని చేశాడు. అనంతరం పొడి బట్టలు కట్టుకుని విభూతి పెట్టుకున్నాడు. మహానుభావుడు అగస్త్యుడి దగ్గరుండి పరమ పవిత్రమైన ఈశ్వరలింగానికి అతని చేత భస్మాభిషేకం చేయించాడు. భస్మం శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. విభూతిర్భూతిరైశ్వర్యం అన్నారు, అది ఈశ్వర సంబంధమైనది, సంపదలు ఇస్తుంది, మనకి పదవులు ఇస్తుంది, అనేక శుభాలు ఇస్తుంది. అలాంటి భస్మంతో అభిషేకం చేయించి ఆ భస్మం వాళ్ళు వాడు రుదుట పెట్టించాడు. ఈ రైతు దంపతులు అప్పటికే అక్కడికి తీసుకొచ్చారు స్వయం పాకం, అరటి, కంద, చామ మొదలైనవి పెట్టిన స్వయం పాకం. దాన్ని అక్కడున్న కొంతమంది అర్హులేని వారికి దానం ఇప్పించాడు అగస్త్యుడు. అలా దానం ఇచ్చి ఇవ్వడంతో ఎవరో చేత్తు అతన్ని ఇలా నిమిరినట్టుగా అనుభూతి కలిగిందిట కుర్రాడికి. అంటే శివుడే అదృశ్య రూపంలో నిమిరాడనమాట. ఆ వెంటనే వాడి శరీరం మీద ఉన్న దుర్వాసనంతా పోయింది, శరీరం నుంచి సుగంధం రావడం మొదలుపెట్టింది. మంచి చందనమైన చందనం పూసుకుంటే మంచి చందనం బలిగా, రక్త చందనమో లేక బాగా వాసన వచ్చే చందనమో పూసుకుంటే ఎలాంటి వాసన వస్తుందో అలాంటి వాసన వచ్చింది, దుర్వాసన పోయింది, వాడు ఆరోగ్యవంతుడైపోయాడు. అప్పుడు ఆ రైతు దంపతులు ఆనందపడి, మా అదృష్టం వల్ల మాకు దొరికిన గురువి అని ఆయన కాళ్ళు పట్టుకున్నారు, కుర్రవాడికి తర్వాత విద్యాబుద్ధులు నేర్పించారు. ఈ కథని ఈరోజు విని అక్షతల శిరస్సును చల్లుకోవాలి, శివనామస్మరణం చేసుకోవాలి, ప్రదక్షిణలు చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో నాస్తికవాదన చెయ్యరాదు. ఎప్పుడూ పరమాత్మని భక్తితో తలుచుకున్నవాడి జీవితంలో కష్టం రాదు. నన్ను నమ్మండి, చెయ్యండి. భగవంతుడు మనకి ఈ మానవ జన్మ ఇచ్చినందుకు దాన్ని సార్థకం చేసుకోండి.